the voice of India. My media, the voice of.
నమస్తే అండి, ఇది మై మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నేను ఆర్జే సుభద్ర బామ్మగారి ముచ్చట్లు కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. గురువుల పెద్దల ఆశీస్సులతో కొన్ని మంచి విషయాలు మీతో పంచుకుందామనే నా ప్రయత్నం. పాంచజన్యంలోకి ప్రవేశిద్దాం. భక్త ప్రహ్లాద చంద్రికలో క్రిందటి వారం నృసింహతత్వం గురించి అవతార విశేషాలు చెప్పుకున్నాం. పరిపూర్ణమైన అవతారమని, తన భక్తుని మాటను నిజం చేయడానికి వచ్చిన అవతారమని, సంధ్యావతారమని, వైద్యుదావతారమని, యోగావతారమని కూడా చెప్పుకున్నాం. భక్త ప్రహ్లాద చంద్రికను కొనసాగిస్తాను. ఇప్పుడు భక్తుల గురించి, భాగవతోత్తముల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇంకొక మహాభక్తుడి గురించి క్రిందటి వారం మొదలుపెట్టాను, అది పూర్తి చేస్తాను. ఆయన పేరు నారాయణ భట్టాత్రి. ఆయన కేరళకు చెందినటువంటి వాడు. ఆయన సామాన్యుడు కాదు. భాగవతం తర్వాత మనం నమస్కరించుకోవాల్సిన భాగవతోత్తముడు అతడే. ఎందుకంటే ఆ మహానుభావుడు కేరళలో గురువాయూరు అని మనం చెప్పుకున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మహానుభావుడు. ఆయన తర్క న్యాయ మీమాంసా శాస్త్రములన్నింటిలోనూ మహాపండితుడు. ఆయన ఎవరి దగ్గర అయితే ఈ విద్యలన్నీ నేర్చుకున్నారో ఆ గురువుగారి పేరు అచ్యుత పిటార్షియన్. ఆయనకి భయంకరమైన పక్షవ్యాత వ్యాధి వచ్చిందిట. ఆ వ్యాధి నాకొస్తే బాగుండును అని శిష్యుడు అనుకున్నాడు. ఇలాంటి శిష్యులు ఎక్కడైనా ఉంటారా? గురువుగారి వ్యాధి నాకు వచ్చేయాలి, గురువుగారు బాగుండాలి అనుకున్నాడురా. ఆ అనుకోవడం ప్రగాఢంగా అనుకున్నాడు. చిత్రం ఏమిటంటే, గురువుగారి వ్యాధి తగ్గి ఇతనికి ఆ వ్యాధి వచ్చింది. శరీరం ఇంకా కదలని స్థితి. అయితే అదృష్టం ఏమిటంటే, బుద్ధి పనిచేస్తోంది, కంఠం పనిచేస్తోంది. చివరి వరకు బుద్ధి బాగుంటే చాలు, అన్నీ సాధించవచ్చు. మొత్తానికి కదలలేని శరీరాన్ని తన మిత్రుల శిష్యుల సాయంతో గురువాయూరు కృష్ణమందిరం వరకు కదిలించుకున్నాడు. అక్కడ సరిగ్గా కృష్ణుడికి ఎదురుగా ఒక చిన్న మండపం ఉన్నది. ఆ మండపంలో కూర్చొని స్వామిని చూస్తూ ఆయన ఒక దీక్ష స్వీకరించాడు. రోజుకి కొన్ని శ్లోకముల రూపంగా మొత్తం భాగవతాన్నంతటినీ తిరిగి శ్లోక రూపంలో చెప్పారు. అంటే మరొక భాగవతాన్ని రాశారు అన్నాడు. భక్తుడు అనుభవంతో పలికితే అది భాగవతమే. ఆయన పరమాత్మను చూస్తూ తాదాత్మ్యంతో రోజుకు కొన్ని స్తబకములు, అంటే కొన్ని శ్లోకములు గుర్తులు అని అర్థం, పలుకుతూ ఉండేవాట. ఒక్కొక్క శబకంలో ఒక 10 శ్లోకాల దాకా ఉంటాయి. మొత్తం 100 శబకాల్లో భాగవతం మొత్తం చెప్పాడు. అనగా సుమారు ఒక 1000 శ్లోకాలు ఆయన నోటి వెంట వచ్చాయి. సామాన్యం కాదు. అంతా చెప్పేసి దానికి నారాయణీయం అని పేరు పెట్టారుట. ఎంత చమత్కారమో. నారాయణుడికి సంబంధించింది కాబట్టి నారాయణీయం. భక్తుడి పేరు నారాయణ భట్టాద్రి, దైవం పేరు నారాయణుడు. ఇది భాగవతంలాగే ఉంటుంది. నారాయణ స్వామిది నారాయణీయం సరిపోయింది కదా. ఎందుకు ఇక్కడ ప్రస్తావన చేసుకున్నామంటే, స్వామిని చెబుతూ ఉంటే భక్తులు ఒక్కొక్కళ్ళు రావాల్సిందే. భక్తవాత్సల్య అవతారం వచ్చింది కదా. ఈ నారాయణ భట్టాద్రికి నారాయణీయం రాస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగిందిట. అది సరిగ్గా ఒక్కొక్క ఘట్టం చెప్పుకుంటూ వస్తున్నాడు. నృసింహావతారం దగ్గరికి వచ్చేటప్పటికి స్తంభం నుండి నరసింహస్వామి వస్తున్నాడని చెప్పాలి. హిరణ్యకశిపుడు అరచేత్తో కొట్టాడు. సభకు పూర్తవుతోంది. ఆ వచ్చిన రూపాన్ని వర్ణించలేకపోతున్నాను అన్నట్ట. అంతే, స్తబకం ఆగిపోయింది, వర్ణన రాలేదు. అన్ని శ్లోకాలు చెప్పిన వాడికి ఒక్క శ్లోకం కూడా స్ఫురించలేదు. ఎందుకంటే అసలు ఏ అనుభూతి లేకపోయినా వర్ణన స్ఫురించదు, అనుభూతి సాంద్రత ఎక్కువైనా మాట రాదు. అప్పుడు లోపల నుంచి పరమాత్మ పలికించాల్సిందే. ఆయనకి కళ్ళమ్మట నీళ్లు వచ్చి అలాగ కృష్ణస్వామిని చూస్తూ కూర్చున్నట్ట. తర్వాత శ్లోకం చెప్పాలి. చిత్రం ఏమిటంటే, చెట 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 స్ఫట 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 అనే రూపంగా ఒక ధ్వని వినబడింది. ప్రక్కకు తిరిగి చూసేటప్పటికి ఆలయంలో స్తంభంలో నరసింహస్వామి దర్శనమైందిటండి. అలా స్వామి కనిపించాట. ఆ శ్లోకంలో కూడా ఒకసారి దర్శిద్దాం. నారాయణీయంలో ఒక్క శ్లోకం చెప్పుకున్నా చాలు, రోగాలు పోతాయి. ఇది నారాయణీయం యొక్క మహిమ. చదివేవారందరికీ నాటికి నేటికి కూడా రోగాలు పోతున్నాయట, అనేక నిదర్శనాలు ఉన్నాయట. ప్రస్తుత నారాయణీయం కాకపోయినా నరసింహస్వామిని దర్శించుకుంటున్నాం కాబట్టి నరసింహస్వామి మృత్యుంజయావతారం, ఇది మరొక రహస్యం అని మున్ముందు తెలుసుకుంటాం. నరసింహస్వామి ఆరాధన వల్ల వచ్చే ప్రయోజనాలలో రోగనాశనం ఒకటి. మొత్తానికి నరసింహస్వామి స్మరణే రోగనాశనం అయినప్పుడు రోగనాశనం కోసం నారాయణ భట్టాత్రి చెప్పినటువంటి శ్లోకాన్ని చెప్పుకోవడం ఇంకెంత ధన్యం. ఒక్క శ్లోకమైనా చెప్పుకోవాలి. తప్తస్వర్ణ సవర్ణ ఘూర్ణదతి రూక్షాక్షం షటాకేసర ప్రోత్కంప ప్రణికుంభితాంబరమహోజీయాత్ తవేదం వపుః వ్యాప్త వ్యాప్త మహాధిరీ నఖముఖం ఖడ్గోగ్రవలన్ మహాజివ్హా నిర్గమదృశ్య మానసు మహాదంశ్రాయుగోద్రామరం. స్వామి యొక్క స్వరూపం అంతటినీ తెలియజేసే ఒక శ్లోకం చెప్పుకున్నాం. ఆయన కథ ఆయనకే వినిపించాట. నీ యొక్క నారసింహ శరీరానికి నమస్కారం అని ఈ రూపవర్ణనకి ప్రత్యేకత ఏమిటంటే నారాయణుడికే చెప్తూ నారాయణకు నమస్కరించిన స్థుతి కనుక ఇది ఒక మంత్రం వలె పఠించగల శ్లోకంగా చెప్పుకోవచ్చు. ఇంతవరకు రూపవర్ణన దగ్గర ఆగిపోయి మీకు అవతరించిన పని చెయ్యొద్దు. ఎంత భక్త వాత్సల్యం ఉన్నా ఈ శ్లోకం, ఆయన 1000 శ్లోకాలు చెప్పేసరికి ఆయనకి ఆరోగ్యం కుదిరిందిట. అది కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం. అయితే ఇప్పుడు హిరణ్యకశిపుడు వచ్చేసాడు. హిరణ్యకశిపుడిని సంహరించడానికి నరసింహస్వామి కూడా అవతారం ధరించి వచ్చేశాడు. ఎంత భక్తవాత్సల్యం ఉన్నా వర్ణిస్తూ ఉంటే కూర్చుంటాడా, వచ్చిన పని చేయుడు. ఆ మహానుభావుడు హిరణ్యకశిపుని చూస్తున్నాడు. హిరణ్యకశిపుడు ఆయన ముందు నిలవలేకపోయాడు. ఒక మదించిన సింహం మీద ఒక ఏనుగు వెళ్తున్నట్టుగా వస్తున్నట్ట. రాక్షసుడు అనబడే ఏనుగు నృసింహం మీదకి వస్తోంది. నృసింహ తేజస్సు ముందు ఎలా ఉన్నాడు అంటే సూర్యుని ముందు మినుగురు పురుగులా ఉన్నాడు. దావాగ్ని దగ్గర మునుగురు పురుగు అని కూడా చెప్పొచ్చు. మొత్తానికి వాని నుదుటి స్వామి చేతిలో మరణం రాసిపెట్టి ఉన్నది. ఈ రీతిగా యుద్ధానికి సన్నద్ధుడై వచ్చి స్వామి మీదకు వెళ్ళగానే స్వామి తన ముందు అణువులాగా ఉన్నవాడి కోసం చుట్టూ చూస్తూ వాడిని కనుగొని పట్టుకోవడానికి కదులుతున్న నృసింహ స్వరూపాన్ని దర్శిద్దాం. తన మీదకు వస్తున్న వాడిని స్వామి చూస్తున్నాడు. పంచానోద్ధూత పాపక జ్వాల భూనభోంతరమెల్ల ఊరితముగా ధ్రంశ్రాకురాభీల ధగధగాయుత దీప్తి అసురేంద్ర నేత్రములంధముగుణ వెంట సన్నిఖోత్కట కేసరాహతి నభ్ర సంఘము భిన్నమై చెలింప ప్రళయాభ్రచంచలా ప్రతిమ భాస్వరములై ఖరనఖ రోజులు రమ్ముదేరా. షటలు జరిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కెరలి జీవ యాడించి లంఘించి చేత నుడిసి పట్టి నరసింహుడాది పట్టి నదిప. స్వామి యొక్క వదనం అగ్నితత్వం, పైగా అది పంచానం. సింహానికి పంచానం అని పేరు. ఆననం అంటే ముఖం. పంచానంలో పంచ అంటే విస్తరించిన అని అర్థం. సింహం యొక్క వదనం విస్తారంగా ఉంటుంది కదా, అందుకే స్వామి పంచాననుడు, విస్తరించిన వదనంతో ఉన్నటువంటి వాడు. అందులోంచి వస్తున్న అగ్నిజ్వాలలతో గగనమంతా ప్రకాశిస్తున్నది. స్వామి వదనం నుంచి వెలువడుతున్న అగ్నిజ్వాలలతో ఆ కూరల నుంచి వస్తున్న దగదగాయమానమైన మెరుపులకి రాక్షసుడి కళ్ళు చీకట్లు కమ్ముకున్నాయి. పైగా నటలున్నాయే, ముళ్ళలాగా 10 తేలి ఉన్నాయి. వీటితో ఆకాశంలో ఉన్న మేఘాలు చీలిపోతున్నాయి. ప్రళయకాల మేఘాల్లో ప్రకాశించే మెరుపు చీరలాగా మెరిసిపోతున్నటువంటి గోళ్లతో ఉన్నటువంటి వాడు తన జోలును కదిలించి గర్జించి దృష్టిని సారించి కనుబొమ్మలు ముడివేసి జీవ యాడించి ఒక్కసారి కదిలించి లంఘించి ఒక దుముకు దుముకి హిరణ్యకశిపుడిని పట్టుకొని తెస్తున్నాడు. గరుత్మంతుడు సర్పాన్ని పట్టుకున్నట్టు పట్టుకున్నాడట. గరుత్మంతుడికి చేతికి సర్పం చిక్కితే ఇక దాని బ్రతుకు అయినట్టే. తిన్నగా వెళ్ళి అక్కడున్నటువంటి గుమ్మం మీద కూర్చొని అతని దేహాన్ని పైకి ఎత్తి పట్టుకొని అక్కడి నుంచి వదిలాడుట. వెంటనే వాడు ఒళ్ళో పడ్డాడు. అలా ముందు తొడ మీద పడవేసుకున్నాడు. అలా పడవేసుకుని తన గోళ్లతో చీల్చడం మొదలు పెడుతున్నాడు. ఎన్ని రకములుగా చీల్చుతున్నాడంటే, ముందు ఆ వక్షస్థలాన్ని చీల్చి, ఉదరాన్ని చీల్చి, లోపటికి వెళ్ళాయిట వెళ్ళు. అలా వెళ్ళిన గోళ్లతో అందులో ఉన్నటువంటి అంతరావయవాల్ని కదిలిస్తున్నాడు. ఆ ప్రేవుల్ని చీల్చి కంఠంలో మాలికలుగా వేసుకున్నాడు. గోళ్ళు రక్తంతో తడిసి ఉన్నాయి. ఈ గోళ్ళు ఎంత పని చేశాయి! ఏ అవయవాన్ని కదిలించేటప్పుడు ఎలా అవ్వాలో అలా అయ్యాయిట. కొన్నింటిలో గుచ్చేటప్పుడు గుణపల్లాగా గుచ్చాయట, కొన్నింటిని తీసేటప్పుడు పారల్లాగా పనిచేశాయట, అలాగే కొడవళ్ళలాగా కత్తులలాగా ఇలాగ రకరకాలుగా ఆ గోళ్ళే పనిచేశాయి. ముందు వక్షస్థలాన్ని కొట్టి కిందకి దిగాయి గోళ్ళు. ఆ దిగేటప్పుడు గొడ్డలు ఎలాగైతే చెట్టును కొడుతుందో అలా కొట్టాయి. అంటే గోళ్ళు గొడ్డల్లాగా మారాయి. హృదయం దాని లోపల ధమలను ఖండించేటప్పుడు ఆ గోళ్ళు గుణపల్లాగా తయారయ్యాయి. ధనువులు నరాలు రక్తనాళాలను తెంచేటప్పుడు కొడవళ్ళలాగా పనిచేశాయట. కడుపులో ప్రేవుల్ని కొట్టేటప్పుడు రంపంలాగా పనిచేశాయట. గుణపాలు గొడ్డళ్ళు రంపాలు కొడవళ్ళు అన్నీ ఆ గోళ్ళే. ఆ గోళ్ళకు ఒక నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఆ పని పూర్తి చేసి ఆ గోళ్ళను దిలిపాడడు స్వామి. దేవతలందరూ ఆ గోళ్ళకు నమస్కారం చేస్తున్నారు. మనము నమస్కరించాలి. అవి సామాన్యమైన గోళ్ళు కాదు. ఆ గోళ్ళకు నమస్కరిస్తే చాలు, భక్తుడు ఉలకించిపోతున్నాడు. ఎంత అద్భుతమైన పద్యాన్ని ఇచ్చారో. దీని ఈ పద్యం ఒకసారి వింటే వినడానికి బాగుంటుంది, చదవడానికి బాగుంటుంది. స్ఫురిత విభుధ జన ముఖములు పరివిదలి తదనుజ నివహపతి తను ముఖములు గురు ఋషిజిత శిఖి శిఖములు నరహరి కర నక్కముల నమరు నతజన సఖముల్. ఒక తెలుగు పద్యం చదివితే 100 ప్రాణాయామాలు చేసిన ఫలితం ఉంటుందండి. పిల్లల చేత 100 చదివిస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. ఈ గోళ్ళ యొక్క ప్రకాశం ఎలా ఉందంటే వాటి యొక్క కాంతులు అగ్నిజ్వాలను సైతం ఓడిస్తున్నాయి. అవి చాలా మృదుమైనవి, పదునైనవి, ప్రకాశవంతమైనవి అనే రకంగా గోళ్ళకి 3 విరుద్ధ లక్షణాలు చూపిస్తున్నారు. ఇట్లు కేవలం పురుష రూపమును మృగరూపమును కాని నరసింహ రూపమున రేణుభవలును కాని సంధ్యా సమయంబున అంతరంగమును బహిరంగమును కాని సభాద్వారంబున గగనంబును భూమిను కాని ఊరు మధ్యంబున ప్రాణసహితంబును ప్రాణరహితంబును కాని నకలంబున ద్రైలోక్య జన హృదయ వల్ల ఉన్నాయి దైత్యమల్లుని వదించి సంధ్యాతత్వాన్ని చెబుతున్నారు. ఎటువంటి స్వరూపం అండి? చాలా తెలివైన వాడు హిరణ్యకశిపుడి తెలివి స్వామి ముందర హనుమంతు అయిపోయింది కదా. ఇక్కడ గ్రహించవలసింది హిరణ్యకశిపుణ్ణి వివిధ స్థాయిలలో జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం. ఎందుకంటే తత్వదృష్టితో కూడా ప్రవచనం సాగుతోంది కాబట్టి తత్వాన్ని తెలుసుకోవాలి. హిరణ్యకశిపుడి నాగరికత ఆధునాతన నాగరికత. వాణి ఎదురుగా నిలబడ్డది భారతీయ హర్ష సంస్కృతి. రెండింటి మధ్య ఘర్షణ ఇక్కడ తెలుసుకోవాల్సింది. ప్రకృతిని మన అధీనంలో పెట్టుకోవాలని ఎన్ని తెలివితేటలు ప్రదర్శిస్తున్నామో ఇప్పటి మనుషులు. ఒక్కొక్కడు అధీనంలో పెట్టుకున్నామని గర్విస్తాము కూడా. ఆ సూర్యుడైనా నా ఆదేశాన్ని మీరడు, అగ్ని అయినా నేను చెప్పిన నడుస్తాను నిన్నే మాట్లాడాడు కదా హిరణ్యకశిపుడు. మనం ఇంకా ప్రకృతిని నదిలో పెట్టుకుందాం అనుకుంటున్నా కానీ హిరణ్యకశిపుడు అప్పుడే పెట్టుకున్నాడు. అంటే మన సైంటిస్టుల కళ ఏనాడో సాధ్యం చేసుకున్న పెద్ద సైంటిస్ట్ హిరణ్యకశిపుడు. ప్రకృతిని జయించాలి, ఎక్కువ కాలం బ్రతికేయాలి, ఆనందంగా బ్రతికేయాలి, ఇదే ఆలోచన. అసలు మూలమైన పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. నిరంతరం సుఖపడాలని ఇంద్రియ పడుత్వంతో ప్రయత్నిస్తే విషయ సుఖాల కోసం అవసరమైతే ధర్మం, ఇంకా అవసరమైతే అధర్మం ఏదైనా చేస్తున్నాం. సంప్రదాయాన్ని ధర్మాన్ని కాదని సుఖపడడానికి ప్రయత్నిస్తూ దానికి ఉపాయాలు వెతికేటటువంటి అంటే విజ్ఞానాలన్నీ హిరణ్యకశిపుడి నాగరికతయే. హిరణ్యకశిపుడు ఇన్ని రకాలుగా కోరుకున్నాడు. పగలు కానిది, రాత్రి కానిది, చీకటి కానిది, వెలుగు కానిది, ప్రాణం ఉన్నది, ప్రాణం లేనిది, ఈ రెండింటికి అతీతమైనది ఒకటి ఉందా అని ఒకసారి ఊహిద్దాం. మనకి కనబడది కానీ రెండింటికి అతీతమై ఉన్నది ఒకటి ఉన్నది. ఆ స్థితినే ద్వంద్వాతీత స్థితి అంటారు. హిరణ్యకశిపుడి కోరికలో దాగి ఉన్న ఒకనొక తత్వ సంకేతం. ఇందులో ఒక అద్భుతమైన రహస్యం ఉంది. కోరిక ఏమిటి? పగలు కానీ, రాత్రి కానీ, వెలుగు కానీ, చీకటి కానీ, ప్రాణం ఉన్నవాటి కానీ, ప్రాణం లేని వాటి కానీ చావకూడదు. పరస్పర విరుద్ధమైన అంశములు, సుఖ దుఃఖ లాభ నష్ట శీతోష్ణ ఇవన్నీ ద్వంద్వాలే కదా. అయితే వీడి కోరిక ఏంటి? ద్వంద్వములు ఎందు చావరాదు. హిరణ్యకశిపుడి మాటకి శాస్త్ర పరిభాష అతికించాక అర్థం ఇంకొకలా మారుతుంది. ద్వంద్వాతీత స్థితిలోనే శరీరాన్ని త్యజించాలి అనే కోరిక. ద్వంద్వాతీత స్థితిలో శరీరాన్ని త్యజించాలని కోరుకోవాలంటే సామాన్యమైన సంస్కారం కాదు కదా. ఎంతో వేదాంత సంస్కారం ఉన్నవాడు ద్వంద్వమైన సంసారంలో పడి ఉన్నంత కాలం పుట్టడం, చావడం, మరల పుట్టడం, ఈ జన్మలోనైనా ఇంక ఈ ద్వంద్వాల్లో చావకూడదని వాడి కోరిక. అయితే ఎవడి వల్ల ఈ కోరిక నెరవేరుతుంది? ద్వంద్వాతీత స్థితి ఎవరి స్వరూపమో వాడు దిగి రావాలి. ద్వంద్వాతీతుడు ఎవడున్నాడో, సుఖ దుఃఖాలు లాభ నష్టాలు పగల రాత్రులకి ఎవరు అతీతుడో అతను రావాలి. అందుకే నారాయణుడే నృసింహునిగా వచ్చాడు. అయితే హిరణ్యకశిపుడు ఎవరు? ఇప్పుడు రాక్షసుడు, కానీ ఇంతకుముందు వైకుంఠపు జీవి. ఎంత ఉత్తమమైనటువంటి మహాత్ముడు! వైకుంఠంలో స్వామి ద్వారము వద్ద ఇంతవరకు కాపలా కాచినటువంటి ఇలాంటి సంస్కారం కాకపోతే ఇంకేం సంస్కారం ఉంటుంది? మానవుడు ఈ దేహంతో వచ్చిన జ్ఞానంతో మాట్లాడుతూ ఉంట. అయితే మన మాట వెనుక లోపల నుండి ఒక బలం తోస్తూ ఉంటుందిట. ఇది కేవలం భారతీయ తాత్వికులు మాత్రమే చెప్పగలిగిన రహస్యం. ప్రతి వాడి మాట రెండింట్లోంచి వస్తుంది. ఒకటి ఈ జన్మలో ఉన్న దేహ సంస్కారం, రెండు లోపల ఉన్న జీవ సంస్కారం. ఈ రెండింటిలోంచి మాట వస్తుంది. ఒక వస్తువుని చూసినప్పుడు మోహం కలిగి ఇది కావాలనిపిస్తుంది. అదే వస్తువుని ఇంకొకరు చూశాడు అనుకోండి, ఆ వస్తువుని చూసి ఆహా ఎంత దివ్యంగా ఉంది అని నమస్కారం చేస్తాడు. ఇంకొకడు ఎంత బాగుంది ఇది, మా ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది అంటాడు. ముగ్గురు ఆ వస్తువుని చూశారు, ముగ్గురికి నచ్చింది, కానీ స్పందించడంలో ముగ్గురికి తేడా ఉంది. దేహ సంస్కారం బట్టి నచ్చడం ముగ్గురికి ఒకటే, కానీ జీవ సంస్కారం బట్టి ఒకడు దానిలో దివ్యత్వాన్ని చూశాడు, ఇంకొకడు సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఇలా జీవ లక్షణాలు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు మనం మాట్లాడే మాటల్లో జీవ సంస్కారం మనకే తెలియదంటే ఆశ్చర్యపోవాల్సిందే. కొందరు సామాన్యులు ఎలా చెప్తారో అద్భుతమైన వేదాంతం చెప్తారు, మరికొందరు ఉపనిషత్తులు చెప్తారు. పాఠం చెప్తున్నంతసే బాగానే ఉంటుంది. పాఠం చెప్పి కిందకి దిగాడా పరమమూర్ఖుని కంటే మాట్లాడతాడు ఘోరంగా. ఎందుకయ్యా అంటే ఇప్పుడు వాడు శుభ్రుని మొదలుపెట్టాడు, కానీ అయిపోయిన తర్వాత వాడి జీవలక్షణం బయటికి వచ్చింది, సంస్కారం నుంచి బయటికి వచ్చింది. ఇది వాడికే తెలియదు. వాడి దేహంతోనే తాదాప్యం ఉంటుంది, కానీ జీవ సంస్కారాన్ని గుర్తించలేరు. అయితే హిరణ్యకశిపుడనే రాక్షస దేహానికి మాత్రం పగలు కాదు, రాత్రి కాదు, ఇలాంటి స్థితి ఎలాగో ఉండదని చావను అనుకున్నాడు హిరణ్యకశిపుడనే రాక్షసుడు. కానీ అతనిలో ఉన్న జీవుడు జయవిజయల్లో ఒకడు. నారాయణుడు అంటే ద్వంద్వాతీతుడని తెలుసు. ఆయనను పొందాలి అంటే ద్వంద్వాల్లో ఉంటే పొందలేమని తెలుసు. ద్వంద్వాతీత స్థితిలో ఎవరి దేహాన్ని త్యజిస్తారో వాడు మాత్రమే పొందగలడు అని కూడా తెలుసు. ఇందులో చావకూడదు, అందులో చావకూడదు అని అన్నాడు. కానీ హిరణ్యకశిపుడి మాటల్లో రహస్యంలో అంత విశేషం ఉంది. అదే సంధ్య. ద్వంద్వములను ఉండదు. ఆ సంధ్యాస్వరూపమే నృసింహతత్వం. అందుకే నరసింహస్వామి వచ్చిన కాలం సంధ్యాకాలం. ఇప్పుడు నృసింహతత్వానికి వాత్సల్య అవతారం, అద్భుత అవతారాల కథనంగా సంధ్యావతారం అనే పేరు కూడా వచ్చింది. సంధ్య అనేది చాలా గొప్ప విశేషం. ఎందుకంటే సంధ్యోపాసన వల్లనే మనం ఏ జీవితాన్ని సార్థకం చేసుకోగలం, పరములో మోక్షాన్ని పొందగలం. సంధ్యావందనం వారి వారి పద్ధతులతో అందరికీ విధింపబడింది. సంధ్యలో ఆరాధింపబడే తత్వం ఏది? సర్వవేదాంత ప్రతిపాద్యమైన పరతత్వం. అదే నారాయణుడు. ఆ నారాయణుడు ప్రతిపాదించే మంత్రం గాయత్రి. ఆ తత్వము సంజయందు ఆరాధింపబడుతుంది. అది ద్వంద్వాతీత స్థితికి తీసుకువెళ్ళి తరింపచేస్తుంది. ఈ వారం ఇంతవరకే చెప్పుకుందాం, వచ్చే వారం దీనిని కొనసాగిస్తాను.
My Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
బామగారు ముచ్చట్లు కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ రెండవ భాగంలో భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. అహం క్రతురహం యజ్ఞ స్వదాహ మహమౌషధం మంత్రోహ మహమే వాజ్యం అహమగ్నిరహం హుతం మితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవచ గతిర్భర్తా ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. త్రయీ విద్యా మాం సోమపాహ హుత పాపా యజ్ఞైర్విశ్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాచ్య సురేంద్రలోకం అశ్నింతి దివ్యాన్ దివి దేవ భోగాన్. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మ మనఃప్రపన్నా గతాగతం కామకామా లభంతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యావియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. అర్థం: శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునితో ఇలా అంటున్నాడు, నేనే క్రతువును, నేనే యజ్ఞమును, స్వధైను నేనే, ఔషధులను నేనే, నేనే మంత్రమును, నేనే ఘృతమును, నేనే అగ్నిని, హోమక్రియను నేనే, ఈ జగత్తున దాతను, తల్లియు తండ్రియు తాతయు నేనే, తెలిసి కొనదగిన వాడను, పవిత్రమునర్చువాడను, ఓంకారమును నేనే, ఋగ్వేద సామవేద యజుర్వేదములను నేనే, నేను జీవరాశులకు పరమగతిని, జగత్తును భరించి పోషించేవాడను, విశ్వమునకు ప్రభువును, సర్వమును సాక్షిగా తిలకించువాడను, అందరికీ నివాసస్థానము శరణ పొందదగినవాడును, ప్రత్యుపకారం ఆశింపక హితమనర్చివాడును, అందరి ఉత్పత్తి లయములకు కారణభూతుడును, వారి యొక్క స్థితికి ఆధారమును, సర్వజీవరాశుల యొక్క నిక్షేపమును, ఈ విశ్వసృష్టికి మూల కారణమును నేనే. అర్జున, నేను సూర్యరూపమును తపింపజేయుచున్నాను. జలాశయముల నీటిని గ్రహించి మరల వర్షరూపమును కురిపించుచున్నాను. అమృతమును మృత్యువును కూడా నేనే, సత్ అసత్తును నేనే. మూడు వేదముల అధ్యయనం చేసిన వారును, సకామ వైదిక కర్మలు చేయువారును, సోమపానం గావించిన వారును, పాపకల్మషములు తొలగించుకున్నవారును అవి పురుషులు యజ్ఞముల ద్వారా నన్ను పూజించి స్వర్గప్రాప్తి కొరకే ప్రార్థించెదరు. ఈ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు ఖర్చయిపోగానే మరల మర్చి లోకమును ప్రవేశించరు. ఎవరు అనన్యభావముతో నన్ను స్మరించుచు నన్నే సేవించుచుందురో, నిరంతరము నాయందే మనస్సును లగ్నము చేసి ఉండినట్టే వ్యక్తుల యొక్క యోగక్షేమములను నేనే వహించుచుందును. వివరణ: క్రతువులనగా శ్రోతకర్మలు, యజ్ఞములు అనగా స్మార్థ కర్మలు. పితరులకు అర్పణ చేయబడు అన్నము స్వధ అందరూ. యజ్ఞములలో ఉపయోగింపబడు ఔషధులు సామగ్రులు నెయ్యి అంతయు తానేననే భగవానుడు కూడా చెప్పాను. సర్వము భగవత్ స్వరూపమే అని గ్రహింపవలను. భగవానుడు తన సర్వేశ్వరత్వమును సర్వవ్యాపకత్వమును ఒకసారి సూక్ష్మంగా చెప్పి తర్వాత విస్తృతముగా చెప్పాడు. మానవుడు కర్మజీవి, యజ్ఞయాగాది కర్మలు చేస్తూ తన కామితములను పొందాను. భగవానుడు యజ్ఞ ప్రక్రియలను అన్ని అంశములు తానే అని చెప్పాను. ఈ జగత్తుకు తానే తల్లి తండ్రి తాత భర్త అన్ని చెప్పిన చోట మరణశీలమైన మానవదేవులతో అనుబంధములు పెంచుకునే కంటే అన్ని బాంధవ్యములు భగవంతునితో పెట్టుకుంటే శ్రేయస్కరము మోక్షప్రదము అవుతుంది. తనకు కావలసిన సర్వసంపదలకు నిదానం ఆ పరమేశ్వరుడే అని తెలుస్తుంది. సూర్యరశ్మి వర్షము అమృతత్వము మృత్యువు అన్నీను తానే అని చెప్పినప్పుడు మానవుడు ఇంకా కోరవలసినది ఏమున్నది? పరమేశ్వరానుగ్రహము తప్ప. ఋక్యజు సామవేదమునందరి స్వర్గప్రాప్తిని కలుగుజే యజ్ఞ విధులను త్రయీ ధర్మం అంటారు. వాటిని అనుసరించి సకామకర్మలు చేయని వారిని త్రయ విద్యాపరాయణులు అంటారు. పాపపుణ్యములు రెండింటినూ నశించినచో వారికి మోక్షము లభించి ఉండవలను. పుణ్యకర్మ ఫలములను అనుభవించటకు జీవుడు స్వర్గలోక ప్రాప్తి కలుగును. అవి క్షీణించగానే మిగిలిన పాపపుణ్యములను అనుభవించటకు మళ్ళీ మత్స్య రోగమును విసిరివేయబడదురు. ఈ శ్లోకం అనన్యా చింతయంతో మామ్యే జనా పర్యుపాసతి తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం అనేది చాలా ముఖ్యమైన శ్లోకం. గీతకు మధ్య భాగంలో ఉంది. అనన్య భక్తి గల వారి యొక్క యోగక్షేమముల బాధ్యతను నేనే వహించదనని భగవానుడు హామీ ఇచ్చిన శ్లోకం ఇది. యోగం అనగా తన వద్ద లేనిది తనకు కావలసిన ఉన్నదాన్ని పొందుట. క్షేమమనగా తన వద్దనున్నది తనకు కావాల్సి ఉన్నదానని సంరక్షించుకునుట. ప్రాపంచికమైన విషయ వస్తువుల యోగక్షేమముల సంగ్రహంలోనే మానవుడు అమూల్యమైన మానవ జన్మను వ్యర్థపరుచుకుంటున్నాడు. జీవితం యాతనామయము చేసుకుంటున్నాడు. ఇంకా ఏ జంతుజాతికి లేనంత సంగ్రహాపేక్షను పెంచుకొని రాగద్వేష కామక్రోధాది మనోవికారములకు లోనగుచున్నాడు. ఇక దైవ చింతనకు వ్యవధి ఏది? కరుణామయుడైన భగవానుడు భక్తులను అనుగ్రహింపదలిచి ఇతర చింతలు మాని నన్నే ఆశ్రయించు, మీ యొక్క యోగక్షేమల బాధ్యతను నేనే వహించదనని హామీ ఇచ్చాను. ఈ అమూల్యమైన అనుగ్రహం పొందుటకు మానవుడు పాటింపవలసిన ఒకే ఒక నియమం ఉన్నది. అది భగవంతుని అనన్య భక్తి. ఏ ఇతర జాస లేకుండా దైవ చింతన చేయడం. భగవంతుడు భక్తుల నుండి ఏమీ కోరలేదు. ధన సంపదలు త్యాగములు నైవేద్యములు ఏమీ కోరడు. ఎటువంటి కష్టమో ఖర్చు లేని తనదైన మనస్సునే అర్పించమన్నాడు. భగవంతుడు ఇస్తానని చెప్పిన యోగక్షేమములు కేవలము లౌకికపరముగానే కాదు, ఆధ్యాత్మిక రంగంలో కూడా శ్రేయస్కరమే. భగవత్ ప్రాప్తికి దోహదపడు సాధన సామగ్రిని సమకూర్చుకుంటే యోగం అనవచ్చును. సాధింపబడిన భక్తి శ్రద్ధలు విశ్వాసములు సడలిపోకుండా పదిలిపరిచి వృద్ధి చేయడం క్షేమం అనవచ్చును. ఈ రెండును ప్రసాదించదనని భగవాను హామీ ఇచ్చెను. ఈ శ్లోకమునందరూ పదే పదే మననం చేసుకుంటూ ఆచరింపవలసినది. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
డిస్క్లైమర్: ఆల్ ద ఒపీనియన్స్ వ్యూస్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ సోల్లీ ఆఫ్ ద హోస్ట్ అండ్ డు నాట్ నెసెసరీలీ రిఫ్లెక్ట్ ద వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ మైన్ మీడియా. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.